సో నిన్న క్లాస్ లో మనం 6:38, 39 రెండు చూసుకున్నాము. ముఖ్యంగా అర్జునుడు కృష్ణుడిని ఈ మనసుని నిజంగానే కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. మరి ఒకవేళ యోగి ట్రై చేసి అటు పరి అటు భౌతికంగానూ అతను అట్లానే ఆధ్యాత్మికంగా అతను పరిపూర్ణ చెందకపోతే అతని యొక్క పరిస్థితి ఏంటి, అతని యొక్క గతి ఏంటి అని ఈ ప్రశ్న వేయడానికి ప్రయత్నించాడు అనమాట. అదే 38లో ఉంది. సో 38లో మనం భావంగా చూసుకుంటే, ఓ మహాభావులైన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గంలో ప్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనం చెంది ఏ రంగంలోనూ స్థానం లేకుండా చెదిరిన మేఘం లాగా నశించడా. ఒక మేఘంతో పోల్చాడు. ఒక మేఘం ఎప్పుడైతే ఒక అసలైన మేఘం నుంచి విడిపోయి ఇంకో మేఘంలోకి అది కలుసుకోలేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది కనుమరుగైపోతుంది. సో ఆ విధంగా తను కూడా కనుమరుగైపోతాడా, అతని యొక్క గతి ఏంటి అని అర్జునుడి ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే ఆ అష్టాంగ యోగం యొక్క విధి విధానాలు చాలా కఠినంగా ఉన్నాయి. రెండు మనసు గాలి కంటే ఇంకా తీవ్రంగా ఉంది. ఇలాంటి రెండు పరిస్థితుల్లో యాక్చువల్గా యోగి ఎంతో కొంత ప్రయత్నించి అతను కానీ పతనం అయితే అతని పరిస్థితి ఏంటని చెప్పేసి, అంటే ఎంతో ఏమైనా లాభం ఉందా లేదా, అతను పడిన కష్టానికి కొంచెమైనా ఫలితం ఏమైనా వస్తుందా రాదా అనే విధంగా కంగారుగా అతను అడుగుతున్నాడు అనమాట. అలాగే 39 చూసాము. సో ఇదే నా సందేహము, దయచేసి ఇది నువ్వు తొలగించు. అలాగే ఈ సందేహాన్ని తొలగించేవారు నీవు తప్ప ఇంకొకరు లేరు. సో దీని గురించి మనం నేను ఎలాబరేట్ గా చెప్పుకున్నాం. అంటే కృష్ణుని మనం నమ్మి తీరాలి. కృష్ణుడు దేవాదేవుడిని మనం నమ్మాలనుకో కోసం నిరూపించుకుంటాడు కూడా. ఎందుకంటే ఫైనల్ వర్డిక్ట్ కృష్ణుడిది కానీ అయితే మన జీవితాల్లో ఇంక ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఇన్ఫర్మేషన్ మనకి చాలా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది, కానీ ఏ ఇన్ఫర్మేషన్ ప్రామాణికమైంది అని మనం ఎట్లా మనం టెస్ట్ చేయాలి, దేని ఆధారంగా మనం చెప్పాలి ఇది ప్రామాణికమైందని. అల్టిమేట్ గా మనకి మన పూర్వీకులు అనేవి అనమాట, ఎవరైనా ఇదైన వేదమా అని అడతారు, ఇదైనా వేదవాక్యాలు అడతారు. అంటే వేదవాక్యం అనేది ఫైనల్ అనమాట. అంటే ఇంకా అల్టిమేట్ ఇంకా తర్వాత ఆల్టిమేట్ ఉండకూడదు. అది విన్న తర్వాత ఇంకా మనకి కన్ఫ్యూజన్ ఇంకా ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా మనం అంటే కృష్ణుడి యొక్క వాకు దీనికి మించి ఇంకా తావు లేదు, ఇది ఫైనల్ డెసిషన్ అని, ఇది అల్టిమేట్ బెస్ట్ అనుకొని మనం ముందుకెళ్ళాలనుకుంటాం. అప్పుడే మనకి ద బెస్ట్ జరుగుతుంది అనమాట. అందువల్ల కృష్ణుడు దేవాదేవుడు అనేటువంటి విషయాన్ని మనం అన్ని యాంగిల్స్ నుంచి మనం క్వశ్చన్స్ వేయచ్చు, అన్ని రకాల యాంగిల్స్ నుంచి మనం అర్థం చేసుకోవాలా, చేసుకొని ఫైనల్ ఎస్ ఈయనే, ఈయన అన్ని అవతారాలకి మూలము, సర్వం ఈయన నుంచే వచ్చింది, ఈయనకి సర్వం తెలుసు, గతము వర్తమానం భవిష్యత్తు మొత్తం తెలుసు అని మనం పూర్తి అవగాహన పూర్తి జ్ఞానం గారు మనకు వ్యవహరించినప్పుడు అప్పుడు మన లైఫ్ చాలా చాలా సాఫీగా జరిగిపోదు అనమాట. ఎటువంటి కన్ఫ్యూజన్స్కి డౌట్స్కి ఎటువంటి అవకాశమే లేకుండా పోతుంది. కాబట్టి అందుకని ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని, నువ్వు మాత్రమే తొలగించగలుగుతావు, అది నీ వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పి అది పనిగా ఆయన ఈ విషయాన్ని ఆయనకి ధృవీకరిస్తానన్నాడు. 40 శ్లోకానికి వెళ్తాం. సో కృష్ణుడు ఏం సమాధానం చెప్తున్నాడు అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి. శ్రీ భగవాను వాచ పాదనైవ నా ముత్ర వినంతస్యా విదుపిత్యతే నహి కళ్యాణకు కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ వాచ ఆదనయే దైవేహ నామూత్ర వినంతస్యా విద్యతే నహి కళ్యాణకు కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవాన్ వాచ ఆదనయేహ విద్యతే కళ్యాణ కశ్చిత్ శ్రీకృష్ణ భగవాను పలికెను అర్థ శుభ కార్యాల్లో నెలకొన్నట్టు యోగి ఈ లోకంలో కాని పరలోకంలో కాని వినాశనం చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజిత్తు కాడు. కృష్ణ తన బేసిక్ స్టేట్మెంట్ చేస్తున్నాడు ఏమని, అన్ని అన్ని పరిస్థితుల్లో శుభ కార్యాల్లో ఉండేవాడు, శుభ 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 శుభాన్ని మాత్రమే కోరుకునేవాడు ఆ వ్యక్తి ఈ లోకంలో కానీ ఇంకా ఏ లోకంలో కానీ ఖచ్చితంగా వినాశం చెందడు, అతను ప్రగతి వైపే ఉంటాడు. మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజితుడు కాడు. సో కృష్ణుడు ఒక విధంగా చెప్పాలంటే యోగి అవ్వడం అంటే ఆ ప్రయత్నం చేయడం, ఆధ్యాత్మిక వికాసం వైపు ఆధ్యాత్మిక ప్రగతి వైపు ప్రయత్నం చేయడమే శుభకార్యం. అది ఈ భౌతిక ప్రపంచం యొక్క అస్తిత్వము దానికి అస్థిరత్వాన్ని బాగా అర్థం చేసుకున్న యోగి ఇంకా ఈ లోకం నుంచి అని ఏమి ఆశించట్లేదు, అతను ఏమి కోరుకోవట్లేదు, కేవలం తను అందరి మేలు కోరి అందరూ మంచి కోరి తనకు తాను శ్రద్ధగా తన సాధన చేసుకుంటూ ఈ ఈ సంసార సాగర నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు. కాబట్టి అతని థాట్ లోనే ఎక్కడ కూడా స్వార్థం లేదు, ఎవరికి కీడు చేయాలని లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు అతనికి చెడు జరుగుతుంది, అతను పతనం ఎందుకు అవుతాడు, అతను తను చేసిందంతా ఎక్కడ వృధా పోతుంది, వృధా అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు జరగదు. అయితే ఇప్పుడు చెడు జరుగుతుంది అని అంటే గతంలో చేసిన దానికి రియాక్షన్ వస్తుందే కానీ ఇవాళ చేసిన మంచి పనికి దీనికి రావాల్సిన మంచి ఫలితాలు కూడా అది కూడా దారిలో ముందు ముందు వస్తాయి మనకు. బట్ ఇప్పుడు మనం అనుభవించే చెడు అది ఇంతకు ముందు మనం చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంతేగాని ఈ మంచి పని చెడు కాబట్టి అతను కావాలని దీంట్లో ఇరుక్కున్నాడు, కావాలని దీంట్లో ఇరక పెట్టారు అని అంటే దానికి పాత రియాక్షన్ ఉంది. కాబట్టి మనకి క్లియర్ చేస్తాడు, అంటే కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని మనకి తేటతెల్లం చేస్తాడు అనమాట. ఏమని, శుభ కార్యాల్లో ఉండేవాడు ఎప్పటికీ పతనం కాదు, మంచి చేసేవాడికి ఎప్పుడు చెడుచే పరాజితం కాదు. సో మనకి ఫైనల్ బట్ ఏంటి ఫలితం ఏంటి, ఎలా ఆ మంచి ఏంటి జరగబోయే, ఆ మంచి ఏంటి అతను పతనం కాకపోవడం అంటే ఏంటి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ పతనము అయ్యేది లేకపోతే అతను జయం అతను విజయం సాధించేది కేవలం భౌతికంగా వచ్చేటువంటి వస్తువులను బట్టి లేదా అతనికి వచ్చే పేరు ప్రఖ్యాతులను బట్టి అతను ఎదుగుతాడు లేదా పతనం అవుతాడు అనేటువంటి లెక్క వేస్తారు భౌతిక ప్రపంచం. బట్ యాక్చువల్ గా ఆధ్యాత్మిక లెక్కలో విజయం సాధించడం అంటే ఏంటి, పతనం అవడం అంటే అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే ముందు ముందు చూద్దాం భాషల్లోకి వెళ్తే. సో ఆధ్యాత్మిక సాధనను స్వల్పంగానైనా అనుసరించే వారికి ఎటువంటి నష్టం లేదు, కొద్దిగా ఆరంభించినా కూడా నష్టం లేదు, అంటే కొద్ది కాలం చేసినా కూడా నష్టం లేదు. రెండో అధ్యాయం 40 శ్లోకం, మేహభిక్రామ నాశోస్తి ప్రత్యో వాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. సో ఆ శ్లోకాన్ని కోట్ చేశాడు మన ప్రభువాన్ వారు. ఇక్కడ స్వల్పంగా అనుసరించినా కూడా వచ్చినటువంటి నష్టం లేదు, సో తనకి రాబోయే కాలంలో మీద జరుగుతుంది. అతను ఆధ్యాత్మికంగా గాని భౌతిక లాభాలు కోల్పోలేదు, ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎట్లా కోల్పోలేదు అనేది ముందు చూద్దాం. దీన్ని అనుసరిస్తూ ప్రభుపాద వారు ఎగ్జాంపుల్ గా ఉదాహరణ ఇస్తూ ఒకరో స్కంధం 5:17 శ్లోకంలో నారదు వారు వ్యాసుడు వారు చెప్తూ, ఎవరైనా కృష్ణుడి కోసం భౌతిక బాధ్యతను వదిలినట్లయితే ఎటువంటి నష్టము లేదు, కానీ భౌతిక బాధ్యతలు కానీ లేదా ప్రగతి కోసం ఆధ్యాత్మిక సాధన చేయనట్లయితే అతడు సర్వం కోల్పోతాడు. స్వధర్మం చరణాంబు జోహరి. సో ఈ శ్లోకం అనమాట, అంటే ఒకవేళ మనం కృష్ణుడికి సేవ చేసే క్రమంలో, కృష్ణుడికి మన సేవ అందించే క్రమంలో ఒకవేళ మనం కొన్ని వర్ణాశ్రమ బాధ్యతలు మనం నిర్వహించలేకపోతే, ఇంటి విషయం కావచ్చు, లేకపోతే ఒక జాబ్, ఒక వ్యాపారము, సంథింగ్, ఇలాంటి విషయాలు కొన్ని మనం చేయలేకపోవాల్సి వచ్చే పరిస్థితి కానీ ఒకవేళ వస్తే, అది కృష్ణుడికి సేవ చేసే క్రమంలో, అంటే కృష్ణ సత్యజన్యం సాధన చేసే క్రమంలో వదిలినట్లయితే అతనికి ఎటువంటి నష్టము లేదు. కానీ నేను ఏ కాడికి నా కుటుంబాన్ని నేను సాటిస్ఫై చేయాలి, నా మీద ఆధారపడ్డ వాళ్ళు నేను వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకోవాలి, వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి అత్యంత ఆనందాన్ని నేను ఇవ్వాలి అని ఈ ఈ ఇంటెన్షన్తో, ఈ మోటివ్తో కానీ అతను కానీ కృష్ణ చైతన్యం మొదలు పెట్టలేకపోతే, లేదా కృష్ణ చైతన్య సాధనలో అతను ఉండలేకపోతే, అతను సర్వం కోల్పోయి ఉంటే అది కూడా చూద్దాం. ముందు ఏంటి, ఎటువంటి నష్టం లేదంటే దాని అర్థం ఏంటి, అలాగే సర్వం కోల్పోతున్నారంటే దాని అర్థం ఏంటి? సో అంటే ఎటువంటి నష్టం లేదు అని అంటే, తను ఏదైతే భగవుడు కోసం చేశాడో అది శాశ్వతంగా తనతో పాటే తన వెంటే అది తిరిగి వస్తుంది. అతను ఎక్కడ పుట్టినా, ఏ రూపంలో పుట్టినా, తను చేసినటువంటి కష్టానికి వచ్చిన ఫలితం మాత్రం అది తన్ని వీడి మాత్రం పోదు, తనతోనే అది క్యారీ అవుతుంది. కానీ భౌతికంగా చేసిన ప్రతిదీ కృష్ణుడిని వదిలేసి, కృష్ణుడిని మర్చిపోయి, లేదా సాధన అలక్ష్యం చేసి, కేవలం ఇంటి విషయమో లేకపోతే తన సొంత శరీర పోషణ కోసం, లేదా సమాజంలో ఏదో కొన్ని పేరు ప్రఖ్యాతుల కోసం కృష్ణుడిని మర్చిపోయి, కృష్ణుని వదిలేసి కానీ చేసినట్లయితే, ఇవన్నీ కూడా ఒకరోజు పతనం అవడమే. ఎందుకంటే ఆ బిడ్డలు ఉండరు, ఆ తల్లిదండ్రులు ఉండరు, ఆ భార్యాభర్తలు ఉండరు, ఆ బంధువులు, ఆ స్నేహితులు, ఆ బాసులు ఎవరు ఉండరు. అండ్ మన దాని తద్వారా మనం సంపాదించిన డబ్బు కూడా ఆ బ్యాంకులో మనం వదిలి వెళ్ళిపోవాల్సింది. ఆ మనం కొనుక్కున్నటువంటి ఆ బంగ్లాలు, లేకపోతే ఆ పొలాలు అన్ని కూడా వదిలేసుకుని మనం పోవాల్సింది. ఎందుకంటే అది ఏది మన వెంట రానే రాదు అనమాట. గజేంద్రుడు లాంటి భక్తుడు తన మన జన్మలో చేసినటువంటి, తను చేసినటువంటి తన ఆధ్యాత్మిక సాధన, భగవంతుడి మీద అతను చేసినటువంటి ప్రార్థనలు, తన జంతు జీవితంలో ఉన్నప్పటికీ కూడా, అంటే మనిషి జన్మ రాల, మనిషి జన్మలో వచ్చి అది అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది అది గ్యారంటీ. కానీ జంతు జన్మలోనే అతనికి వచ్చేసింది అనమాట, తన అకౌంట్ తనతో పాటే వచ్చేసింది. తనకి అత్యంత అవసరమైనప్పుడు తనకి ఈ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఆ భక్తి, అతను చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన అకౌంట్ ఓపెన్ అయ్యింది. అది అత్యంత అవసరమైనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఇంకెటు పోవాలి, ఏం చేయాలో తెలియనప్పుడు అకౌంట్ ఓపెన్ అయ్యింది. కానీ భౌతిక వ్యక్తుల యొక్క జీవితం చూస్తే జీవితాంతం కష్టపడ్డారు. రాత్రి మౌలు ఒకసారి సరిగ్గా తిని తినక, సరిగ్గా నిద్రపోయి నిద్రపోక ఎంతో కష్టపడ్డారు. కానీ చివరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు విపరీతమైనటువంటి ఆందోళన, భయాలతో, ఎంతో కష్టంతో వాళ్ళు శరీరం వదలడం కాకపోతే, నెక్స్ట్ జన్మ ఎటువంటి జన్మ వస్తుందో కూడా మనం చెప్పలేదు. మన ఊహలు కూడా ఒకవేళ ఫలా పరిస్థితులు పుట్టాల్సి వస్తే అది ఏ స్థితికి దారి తీస్తుందో కూడా మనం చెప్పలేమనుకోండి. ఆ విధంగా అతను సర్వం కోల్పోయినట్టే. కానీ అదే భౌతిక బాధ్యతల, ఒకవేళ కృష్ణుడు సాధన వల్ల ఒకవేళ మన భౌతిక ఇది వల్ల మనం చేయలేకపోయేసి వస్తే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే చిన్న డిస్కషన్ ఉంటే నేను ముందుకెళ్దాం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధనలో ప్రగతి సాధించాలంటే భౌతిక కార్యాలను ఖచ్చితంగా వదులుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలో ప్రగతి సాధించాలంటే భౌతిక కార్యాలను ఖచ్చితంగా వదులుకొని తీరాలి. వదులుకొని తీరాలి అని అంటే దాని అర్థం ఏంటంటే, ఏ పనులు కానీ నన్ను కృష్ణుని మర్చిపోయేటట్టు చేస్తాయో, కృష్ణుని మర్చిపోయేటట్టు చేస్తాయో, కృష్ణుని వదులుకునే స్థితికి తీసుకెళ్తాయో, అవన్నీ కూడా భౌతిక కార్యక్రమాలు. అందుకని మనం ఎంచుకునేటువంటి ప్రతిదీ కూడా, యాక్చువల్ చెప్పాలంటే పెళ్లి దగ్గర నుంచి, పిల్లల గండం దగ్గర నుంచి, మనం ఎంచుకునే వ్యాపారం దగ్గర నుంచి, తీసుకునే వస్తువు చేసే ఉద్యోగం దగ్గర నుంచి, ప్రతిదీ కూడా మనం చాలా చక్కగా పక్కగా మనం యాక్చువల్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏది చేసుకుంటే, ఎవరిని చేసుకుంటే, ఏ కార్యంలో నేను నిమగ్నం అయితే నేను కృష్ణుడిని మర్చిపోకుండా కృష్ణుడిని స్మరించుకుంటూ నేను చేయగలను. సో అలాంటి భౌతిక కార్యాల్లో లేదా అలాంటి విషయాల్లో నేను నిమగ్నం అవ్వాలి తప్ప, అదర్వైజ్ నేను ఏదైనా సరే నేను కృష్ణుని మర్చిపోయేటువంటి కృష్ణుని తలుచుకోలేని పరిస్థితిలో కానీ నేను ఏదైనా చేస్తున్నానంటే దాన్ని వెంటనే మనం సరి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే భౌతిక కార్యాల నిమగ్నం అవడం అంటే ఇక్కడ కృష్ణుని మర్చిపోయే పరిస్థితి వెళ్ళడం అయ్యేది, ఏదైనా సరే అది మనం వదులుకోవాలి. ఎస్ మనకి చక్కగా కుటుంబం ఉంది, మంచి ఉద్యోగం అమర్చబడింది, నేను నా 16 మాలు 4 నియమాలు తప్పకుండా నా సేవలను విడిచిపోకుండా నేను నాకు అటువంటి ఒక అవకాశం వస్తే అప్పుడు అది అసలు భౌతిక కార్యక్రమాలే కాదు, అది భౌతికమైనటువంటి విషయాలే కాదు, అవన్నీ ఆధ్యాత్మిక విషయాలు. ఎందుకంటే అవి చక్కగా నన్ను కృష్ణుడికి దగ్గరయ్యే పనులుగా అది నన్ను కృష్ణుడికి దగ్గర అయ్యేటట్టు చేస్తున్నాయి అన్నమాట. సో కొంతమంది ఇక్కడ వాదించవచ్చు, కృష్ణ చైతన్య సాధన చేస్తాము కానీ ఒకవేళ పరిపూర్ణత సాధించకపోతే ఫలితం ఏమిటి అని. జనరల్ గా మనందరికి వచ్చేటువంటి ఇదే అనుకుంటున్న ప్రభు, మనం ఎంతో కష్టపడి 16 మాలలు ఇంకా ఒకసారి ఏకాదశిలో ఇంకా ఎక్కువ మాలలు చేస్తున్నాం, ఎన్నో నియమాలు పాటిస్తున్నాం, ఒకే జన్మలో పరిపూర్ణ సాధించకపోతే మన పరిస్థితి ఏంటి, చివరిలో మనం తలుచుకోకపోతే కృష్ణ తలుచుకోకపోతే మన పరిస్థితి ఏంటి అని మనం జనరల్ గా అడిగి ఒక ప్రశ్న వేస్తూ ఉంటాం. దానికి సమాధానంగా కృష్ణుడు మనకి వివరిస్తాడు వచ్చే వచ్చే శ్లోకాల్లో కూడా. కృష్ణ చైతన్యం పరిపూర్ణం కానందున వర్ణాశ్రమ బాధ్యతలు విస్మరించినందుకు అతడు పాపాలు అనుభవించాలి అని శాస్త్రం చెప్పబడింది. శాస్త్రం జనరల్ గా వేదాలు ఏం చెప్పుకుంటుందంటే వర్ణాశ్రమ ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మ బాధ్యతల్ని విస్మరిస్తే అతడు పాపాలు అనుభవించాలి అని శాస్త్రం చెప్పబడింది జనరల్ గా. లైక్ మొదటి 2వ శ్లోకంలో 2వ అధ్యాయంలో కూడా కృష్ణుడు అర్జునుడు అంటాడు, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించకపోతే, నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఖచ్చితంగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించినందుకు నీకు ఖచ్చితంగా నువ్వు పాపంలో కలగలుతావు, పాపం నీకు అనుకుంటుంది. నువ్వు అనుకుంటావు కావాలా, నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు కానీ చక్కగా నువ్వు కానీ ఏదో ధ్యానంలోకి వెళ్ళి కూర్చుంటే లేదా ఎక్కడో పోయి బ్రాహ్మణ పోయి పిచ్చమెత్తుకుంటే నువ్వేదో నువ్వు పాపాలను తప్పించుకోవచ్చు, నాకేం పాపం అంటుకోదని నువ్వు అనుకుంటున్నావు కావాలా, వాస్తవానికి నువ్వు నీ ధర్మాన్ని నువ్వు క్షత్రియులు యుద్ధం చేయాలి, అది కూడా ధర్మం ఇబ్బంది పడుతున్నప్పుడు ధర్మం నశించేటప్పుడు కానీ నువ్వు బాధ్యత తీసుకోకుండా దాని నుంచి నువ్వు తప్పించుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎక్కువ పాపం మూట కట్టుకుంటావు అని చెప్పేసి కృష్ణుడు చెప్పుకున్నాడు. ఎందుకంటే జనరల్ గా వేదాలు శాస్త్రం అవే చెప్తాయి. కానీ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందో చూడండి, అంటే హైయెస్ట్ అంటే వేదాల యొక్క సారము లేదా వేదాంతం వేదాల యొక్క అంతం ఏం చెప్తుంది అంటే, కానీ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే వారు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు అని భరోసా ఇస్తుంది. ఎవరు కృష్ణ చైతన్యం పరిపూర్ణం కాలేదు, వర్ణాశ్రమ బాధ్యతను వదిలేశారు, వర్ణాశ్రమ ధర్మ బాధ్యతను వదిలేసి ఒక సేమ్ టైము కృష్ణచైతన్యంలో పరిపూర్ణ సాధించాలి. బాధ్యత వదిలేసేందుకే పాపం అంటుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అది శ్రీమద్ భాగవతం చెప్తుంది, ఓకే బాధ్యత వదిలేవు, దేనికోసం వదిలేవు, కృష్ణుడి కోసం వదిలేవు. ఎస్ కృష్ణుడి కోసం బాధ్యత వదిలినట్లయితే శ్రీమద్ భాగవతం చెప్తుందంటే అతనికి ఎటువంటి భయానికి లోను కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ కృష్ణ చైతన్యం పరిపూర్ణం కాల పరిపూర్ణము కాలేదు. సో అతను పర్ఫెక్షన్ లోకి వెళ్ళలేదు కాబట్టి అతని పరిస్థితి ఏంటి, అతనికి ఏం గతి పడుతుంది? సో కృష్ణ చైతన్యంలో అతను ఏం ప్రగతి సాధించాడో, ఎంతకాలం అది చేశాడో అది తన వెంట వస్తుంది. బాధ్యతను వదిలింది ఎవరు, ఎందుకంటే బాధ్యతకి వర్ణాశ్రమ బాధ్యతను వదిలినందుకు అతనికి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే అతను కృష్ణుడి బాధ్యతలు తీసుకున్నాడు, అంటే శరీర ధర్మం వదిలి ఆత్మధర్మానికి అతను ప్రాముఖ్యత ఇచ్చాడు. సో శరీర ధర్మాన్ని వదిలి ఆత్మధర్మానికి ప్రాముఖ్యత ఇవ్వడమే మా జన్మ యొక్క అసలైనటువంటి ఉద్దేశం, కాబట్టి అతనికి ఎటువంటి పాపం అంటుకోదు. కానీ మన శరీర ధర్మం వదిలి ఆత్మధర్మం తీసుకోకుండా మనం సమయాన్ని వృధా చేస్తా, లేకపోతే మనం జీవితం మానవ జన్మను వచ్చిన తర్వాత కూడా దాన్ని అలక్ష్యం చేసినట్లయితే, అంటే కనీసం శరీర ధర్మాన్ని పాటించాలి కదా. శరీర ధర్మాన్ని పాటించి ఆ శరీర ధర్మంలో కానీ కనీసం కొంత వర్ణాశ్రమ ధర్మం ప్రకారం, అంటే కృష్ణుడు చెప్పిన విధంగా, శాస్త్రంలో కృష్ణుడు చెప్పిన విధంగా మన స్వభావాన్ని బట్టి మన గుణాలను బట్టి మనకు ఒక ధర్మం ఉంది. అది మన యాక్చువల్లీ అదంతా కూడా శరీర ధర్మమే. ఆ శరీర ధర్మాన్ని మనం పాటించినట్లయితే అట్లీస్ట్ మనిషిగా మనం పుట్టినందుకు ఎంతో కొంత మనం చేసిన వాళ్ళం అవుతుంది. కానీ శరీర ధర్మాన్ని వదిలి ఆ ధర్మాన్ని నువ్వు చేయవలసిన ఆ ధర్మం పరచకపోతే పాపం అనుకుంటాను. కానీ శరీర ధర్మాన్ని వదిలి కృష్ణదేవంలోకి వెళ్ళామనుకోండి, దానికి పాపం అంటుకో, ఎందుకంటే మనం రైట్ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నాం, రైట్ మార్గంలో పోతా ఉన్నాం. కాబట్టి అతనికి పాపం అనుకోవడానికి ఛాన్సే లేదు. మనం కృష్ణ చైతన్య ధర్మాన్ని పాటించకుండా అప్పుడు కానీ మనం కానీ ఇంట్లో కొన్ని భర్త చేయాల్సిన కొన్ని భర్త చేయకుండా, భార్య చేసిన కొన్ని భార్య చేయకుండా, పిల్లలు చేసిన కొన్ని పిల్లలు చేయకుండా, తల్లిదండ్రులు చేయాల్సిన తల్లిదండ్రులు చేయకపోతే పాపం అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ప్రతి ధర్మాన్ని పాటించాలి. మనం మూడో నాలుగో రోల్స్ పాత్రలు తీసుకుంటాం, తండ్రిగా, కొడుకుగా, లేకపోతే భర్తగా, లేకపోతే ఒక ఉద్యోగంలో పనిచేసేవాడిగా, ఇట్లా నాలుగైదు పాత్రలు చేస్తాం కదా. ఈ నాలుగైదు పాత్రలకి మనం సరైన న్యాయం చేయాలి. ఏ ఒక్క పాత్ర మనం సరిగ్గా న్యాయం చేయకపోతే ఇమ్మీడియట్ గా మనం పాప అకౌంట్లోకి వెళ్తా ఉంటుంది. ఎవరికి మీరు సరైన విధంగా మీరు వాళ్ళకి చేయాల్సిన పని మనం చేయనప్పుడు ఆటోమేటిక్ గా ఒకరికి చేయబోయి ఒకరికి చేస్తూ ఇంకొకరు చేయకపోయినా సరే చేసిన వాళ్ళకి ప్లస్ అకౌంట్లోకి వెళ్తుంది, చేయలేని వాళ్ళకి మైనస్ అకౌంట్లోకి వెళ్తుంది, చేయని వాళ్ళకి మైనస్ అకౌంట్లోకి వెళ్తుంది. అప్పుడు అంటే ఎందుకంటే ఆ పాత్రను పర్ఫెక్ట్ గా పోషించాలి. కానీ నిజంగా మనం పోషించగలం అట్లాగా, నిజంగా ఒకరికి అందరికీ ఏకకాలంలో మనం తృప్తిపరచగలమా? తృప్తిపరచలేదు. కానీ యాక్చువల్ మనం తృప్తిపరిచి తీరాలి. కానీ అదే వ్యక్తి గాని ఇవన్నీ తృప్తిపరచక లేదా తృప్తిపరచలేకపోయినా అతను కృష్ణుని తృప్తిపరిచేటువంటి విషయాల్లో కానీ నిమగ్నం అయితే మిగతా వాళ్ళు అతను తృప్తిపరచలేకపోయినా తృప్తిపరచకపోయినా వచ్చిన నష్టం లేదు, అతనికి ఎటువంటి పాపకర్మలు అంటుకో. ఇది శ్రీమద్ భాగవతుడు. కాబట్టి అతను ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు అని భరోసా ఇస్తుంది. బాధ్యతలను మరిచి కృషిలో ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు, చేసిన సాధన నశింపదు, నీచ జన్మ ఎత్తినప్పటికీ అది మరు జన్మ కూడా బదిలీ అవుతుంది. బాధ్యతలను మరిచి కృష్ణలో ఉన్న వారికి ఎప్పటికీ ఓడిపోరు. అతను ప్రగతి అలాగే ఉంటుంది. అతను వేసినటువంటి మెట్లు, అతను వేసిన అడుగులు ప్రగతి వైపు, అది ఎక్కడ మళ్ళీ కిందకు రావాల్సిన అవసరం లేదు, కిందకు దిగాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అతను చేసినటువంటి సాధన నశింపదు, ఎక్కడ వరకు చేశాడో అది కంటిన్యూ అవుతుంది. సెకండ్ పాయింట్, ఒకవేళ ఈ జన్మ పరిపూర్ణం కాకపోతే నీచ జన్మ ఎత్తినప్పటికీ అతను తన పాత కర్మల వల్ల వేరే వేరే అధమ జన్మలు ఒకవేళ ఎత్తాల్సి వస్తే మానవ జన్మలోనే, అంటే ఒక ప్రతికూల వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు పుట్టాల్సి వస్తే, ఒకవేళ అయినా కూడా అతను నష్టం లేదు, ఎందుకంటే అది మరు జన్మ కూడా బదిలీ అవుతుంది. ఏది తను చేసినటువంటి ఆ భక్తి సాధన జన్మ కూడా అది బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఎటువంటి అతను ఎక్కడ కూడా ఏ మనం ఎక్కడ కూడా మనం భయపడాల్సింది, ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదైతే ఒక్కోసారి మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదా మన బంధువులు కావచ్చు, వీళ్ళు కృష్ణుడి ఇదిలో పడి పిల్లలు వదిలేస్తున్నారు, కృష్ణుడిలో వాటి కుటుంబాలు వదిలేస్తున్నారు, లేకపోతే ఇంకో దాంట్లో వదిలేసుకొని అవన్నీ మరుగున పడేస్తున్నారు అని ఏవైతే చెప్తున్నారో అవి కృష్ణుడి దృష్టిలో వాస్తవానికి అవేమి తప్పులు కాదు, పాపాలు కాదు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం వాళ్ళకే చేస్తూ ఉన్నాము, వాళ్ళకే చేస్తూ ఉన్నాము, కానీ ఒకవేళ కృష్ణుడి సేవలో మనం సేవలోకి వెళ్ళి అలా చేయవలసిన పని మనం చేయలేకపోతే, అప్పుడు మనకు వచ్చిన మనకి భయం చెందాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఆదివారం మధ్యాహ్నం క్లాస్, సపోజ్ మధ్యాహ్నం క్లాస్ ఉంది, భాగవతం క్లాస్ వస్తుంది, సపోజ్ మాతాజీ వచ్చేసి సాధారణంగా జనరల్ గా యాక్చువల్లీ ధర్మం ఏంది, నా మధ్యాహ్నం ఇంటికాడే ఉండి వచ్చినటువంటి ఉన్నటువంటి భార్య భర్త పిల్లలకి లేదా ఇంకెవరైనా అత్త మామలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సరిగ్గా వడ్డించి వాళ్ళకి పెట్టి వండి వండించి పెట్టి చక్కగా వచ్చింది, అది చేయాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఓకే వండేసాము వాడు పెట్టేసి ఇక్కడికి క్లాస్కి వచ్చేసాము, యాక్చువల్ ధర్మ ప్రకారంగా అయితే మనం ఇక్కడ చేయాలి, వాళ్ళకి అయితే పాపం. కానీ ఈ పరిస్థితిలో అది పాపం అంటుకోదు, ఎందుకంటే వచ్చింది ఇక్కడ ఇంకా ఉన్నత ధర్మాన్ని పాటించడం కోసం వచ్చింది, ఇంకా ఉన్నత ధర్మాన్ని నిర్వర్తించడం కోసం, ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం కోసం వచ్చారు కాబట్టి ఆ పాపం అంటుకోదు. సో అయితే ఇక్కడ చాలా మంది అంటారు ఏమని, చూడు కృష్ణ మాయలో పడి ఆ మాయలో పడి ఈ మాయలో పడి అది ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి గురించి ఎవరు సరిగ్గా ఏం చేయట్లేదు. వాస్తవానికి ఇప్పుడు మనం అదే మన మామూలు కుటుంబాల్లో మనం చూస్తే వాళ్ళు కృష్ణ భక్తి చేయట్లేదు అట్లా అని చెప్పి వాళ్ళని సరిగ్గా చూసుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆ టీవీ మాయలోనూ ఆ మాయలోనూ ఈ మాయలో పడి వాళ్ళకి దగ్గరుండి ఎంతో మర్యాదగా ఎంతో అనుకువగా వినమ్రతతో చేయడం కూడా ఏం లేదు. సో వాస్తవానికి వాళ్ళకి ఏంటంటే ఒక విధమైన కొంచెం ఈర్ష ఏర్పడింది, అంటే అన్ని వదిలేసి అవి వదిలేసి వదిలేసి వదిలిపోయారు, ఎందుకంటే ఆ వల్ల కావడం వాళ్ళ వల్ల కావడం అక్కడ వాళ్ళకి ఈర్ష పుడతామండి, అంటే ఎట్లా వీళ్ళు ఈ ధర్మాన్ని ఆ ధర్మాన్ని అన్ని ఎట్లా పాటిస్తారు వీళ్ళు అని వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి. అందువల్లనే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక విధంగా దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాస్తవానికి శ్రీమద్ భాగవతం అయితే ఇదే చెప్తుంది, ఒకవేళ వర్ణాశ్రమ ధర్మాలని తన పాటించలేకపోయినప్పటికీ కూడా, వర్ణాశ్రమ ధర్మం అనేది శారీరక మానసిక ధర్మాలు, స్వభావంతో కూడుకున్న ధర్మాలు, కానీ దానికంటే ఉన్నతమైన ధర్మము ఆత్మ సంబంధ ధర్మం. సో ఆత్మ సంబంధ ధర్మంలో మనం నిమగ్నం అయ్యేటప్పుడు భౌతిక లేదా శారీరక సంబంధాల సంబంధ ధర్మాలు ఒకవేళ మనం మిస్ చేస్తే పొరపాటున, లేదా మనకి సమయం కుదరక ఏదో మనం వదిలేసినా కూడా దానివల్ల నష్టం, ఎటువంటి నష్టం లేదు, లేదా మనం ఏదో మనం ధర్మాన్ని ఉల్లంఘించినట్టేం కాదు. ఎందుకంటే అన్ని మంత్రి కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, అంటే ఒకవేళ నువ్వు అన్ని ధర్మాలు ఒకవేళ పాటించలేకపోతే, లేదా మిగతా ధర్మాలను పాటించడం నీకు కన్ఫ్యూజన్ అయితే, లేదా నువ్వు అందరినీ ఒకరిని తృప్తిపరచలేకపోతే, ఎవరి మాట వినాలా ఎవరి ధర్మం కింద తీసుకొని ఒకవేళ నువ్వు గందరగోళం పడుతున్నట్లయితే, ఒకవేళ నీకు అన్ని ధర్మాలు పాటించే అవకాశం లేకపోతే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, నువ్వు నాకు శరణు వేడు చాలు, నేను చెప్పిన ధర్మాన్ని పాటించు, నా కోసం నేను చెప్పిన విధంగా నేను కోరుకునే విధంగా నువ్వు ఈ ధర్మాన్ని నువ్వు పాటించు. అప్పుడు ఏం చేస్తాను నేను, ఒకవేళ నువ్వు ఆ ధర్మాలను పాటించలేక ఒకవేళ ఏదైనా పాపాలు నీకు అంటుకుంటే, అహం త్వం సర్వ పాపేభ్యో, అది ఆ ధర్మం ఏ నువ్వు ధర్మాన్ని పాటించకపోవడం వల్ల వచ్చేటువంటి పాపం, అది ఏ రూపంలో అది ఎంత పాపమైనా సరే, అది అహంత్వం సర్వ పాపేభ్యో మోక్ష ఈష్యాన్ని మనకు చేయాలి, నీ పాపాన్ని మొత్తం నేను తొలగించి నేను నీకు మోక్షమిస్తాను. సో అది కృష్ణుడు, ఎందుకంటే మనం మిగతా ధర్మాలు పాటించలేక పాటించే క్రమంలో మనం సరిగ్గా కొంతమంది చూసుకొని కొంతమంది చూసుకోలేక గమనించలేక వివిధ పరిస్థితుల అంశాల్లో మనం ఒకవేళ కుదరకపోయినా సరే, మనం కృష్ణుడి గారి సరెండర్ అయితే ఈ ఒక్క ధర్మాన్ని మనం పాటించగలిగితే, ఒకవేళ మిగతా ధర్మాన్ని పాటించకపోవడంలో వచ్చేటువంటి ఏదైనా కర్మలు ఏదైనా పాపాలు మనకు అంటుకుంటే, అది శిష్యుడు బాధ్యత తీసుకోవాలి, ఆ పాపాలన్నింటిని తొలగించి మనకి మోక్షాన్ని ఇచ్చే బాధ్యత కూడా శిష్యుడే తీసుకుంటాడు. సో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. కానీ ఒకరు వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను పరిపూర్ణంగా ముగించిన మంగళకర ఫలితాలు వస్తాయని నమ్మకం లేదు. కానీ ఒకరు వర్ణాశ్రమ బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహించిన ఏది అందరిని తృప్తిపరిచిన, ఒకవేళ భగవంతుని పక్కన పెట్టి మిగతా తన మీద ఆధారపడ్డ వాళ్ళని, తన చుట్టూ ఉండే వాళ్ళని, తన సమాజాన్ని పర్ఫెక్ట్ గా పరిపూర్ణ సాధించాడు, పరిపూర్ణ అంటే అందరు తృప్తిపరిచాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇది జరగదు కానీ హైపోథెటికల్ గా సిచ్యువేషన్ తీసుకొని, ఊహాజనికమైన తీసుకొని, ఒకవేళ అతను అందరిని తృప్తిపరిచాడు అనుకోండి, భగవంతుని పక్కన పెట్టి భగవంతుని ఏమాత్రం పరుచుకుంటుంటాడు, ముగించినా కూడా, పరిపూర్ణంగా ముగించినా కూడా మంగళకర ఫలితాలు వస్తాయని నమ్మకం లేదు. రేపు ఇతనికి ఉన్నతమైన జన్మే వచ్చి తీరుతుందని నమ్మకం లేదు. రేపు ఖచ్చితంగా ఇతను చేసినటువంటి నిర్వాహానికి అతను ఆ అకౌంట్ తనని శాశ్వతంగా తనకి శాశ్వతమైన ఆనందం ఇస్తాదనేటువంటి గ్యారంటీ లేదు. శాశ్వత ఆనందం ఇస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు ఒకవేళ పరిపూర్ణంగా మనం వచ్చి ఇవాళ మనం అందరి తృప్తిపరిచేటువంటి పరిస్థితి మనం పడినప్పటికీ కూడా నెక్స్ట్ జన్మ మనకి అట్లాంటి సౌకర్యమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం వస్తుందని గ్యారంటీ లేదు. కానీ కృష్ణుడు ఈ సాధన చేసినందుకు, కృష్ణుడు చేసిన సాధనలో మనం ఒక అడుగు వేసినందుకు, రెండు అడుగులు వేసినందుకు, 10 అడుగులు వేసినందుకు ఒక ఫలితం రాబోతుంది, ఒక ఫలితం వస్తుంది గ్యారంటీ అని కృష్ణుడు మనకు చెప్తున్నాడు. అది నెక్స్ట్ శ్లోకాల్లో. జనరల్ గా మానవత్వము రెండు విభాగాల కింద డివైడ్ చేయవచ్చు. ఒకటి క్రమబద్ధీకరించినటువంటి మానవత్వం జీవితాలు, కొన్ని క్రమబద్ధీకరించినటువంటి జీవితాలు, కొన్ని క్రమబద్ధీకరించని జీవితాలు. అంటే ఒక రెగ్యులేటెడ్ లైఫ్, రెగ్యులేటెడ్ గా క్రమ పద్ధతిలో మానవులు కొంతమంది క్రమబద్ధీకరంగా వాళ్ళ జీవితాలను ప్లాన్ చేసుకుంటూ, తద్వారా వాళ్ళు ఒక సివిలైజేషన్ నాగరికత సొసైటీ అని. అలాగే క్రమబద్ధీకరించని అంటే ఎక్కడ కూడా వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో జీవించరు. సో ఒక అన్సివిలైజ్డ్ సొసైటీ ఉంటుంది. సో ఈ క్రమబద్ధీకరించని అంటే ఏదైతే అన్రెగ్యులేటెడ్ అన్సివిల్ సొసైటీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మరుజన్మ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా అలాంటి జీవితాలు, అంటే రెండో కేటగిరీ. ఫస్ట్ ఏమో క్రమబద్ధీకరించినటువంటి జీవితాలు, అంటే వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది అన్నిటి గురించి. కానీ క్రమబద్ధీకరించని జీవితాలు లేదా అలాంటి మనుషులు మరుజన్మ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇంద్రతృప్తి కోసం జీవించేవారు, క్రమబద్ధీకరించని జీవితాలు, అది జంతు స్వభావం కలిగిన వారు దుర్భర జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు దుర్భర జీవితమే, రాబోయే భవిష్యత్తు కూడా దుర్భరం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంకొక జన్మ ఉందనేది వాళ్ళకి ఏమాత్రం అసలు అవగాహనలోకి ఉండదు. వాళ్ళు చెప్పినా, మనం ఎంత వాళ్ళకి వివరించాలన్న ప్రయత్నించినా కూడా వాళ్ళకి అది ఎక్కదు కూడా ఎక్కదు. కాబట్టి వాళ్ళు క్రమబద్ధీకరించినటువంటి జీవితాలు, దుర్భరమైనటువంటి జీవితం గడుపుతారు. కానీ క్రమబద్ధీకరించినటువంటి జీవితంలో రెండు రకాలు. ఒకటి వర్ణాశ్రమ బాధ్యతల్ని శాస్త్రానుసారంగా జీవించడం, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తారు బట్ శాస్త్రానుసారంగా పాటిస్తారు. ఇది అట్లీస్ట్ ధర్మాన్ని పాటిస్తున్నారు, మానవ ధర్మాన్ని పాటిస్తున్నారు. అలాంటి ఒక రకం అయితే, ఇంకొకటి ఏంటంటే శాస్త్రానుసారం క్రమంగా ఆధ్యాత్మిక ప్రగతి వైపు దారితీస్తుంది. అంటే ఆధ్యాత్మిక ప్రగతి వైపు వెళ్లే వాళ్ళు ఇంకో క్రమబద్ధీకరించినటువంటి జీవితాలు. ఒకటేమో వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ వీలైనంత వరకు ప్రకృతికి అనుసంధానం అవుతూ భగవంతుడు నిర్ణయించిన కొన్ని నియమ నిబంధనలకి కట్టుబడి వాళ్ళు ఆ సర్కిల్లోనే వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళు కూడా క్రమబద్ధీకరించింది, ఎందుకంటే వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతిలోకి వెళ్తారు. క్రమంగా ఈరోజు కాకపోతే రేపు అయినా వెళ్తారు. ఇంకొక రెండో రకమైన జీవితం ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా ఆధ్యాత్మిక వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు అసలు పట్టించుకోకుండా కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి గురించి మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు ఇంకా పాటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి జీవిత సత్యం తెలిసిపోయింది, వాళ్ళు జీవిత గమ్యం ఏంటో తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈ ఇంకా ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం ఇంకా శారీరక ధర్మమే ఉదయం చెప్పాలంటే, ఇంకా వాళ్ళు కోరికలను వదులుకోలేకపోతున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా కొంత అనుభవించాలనేటువంటి ఇంకా వాళ్ళకి ఆ కోరిక ఉంది ఇంకా. కానీ ఆ కోరిక వాళ్ళు ఒక క్రమబద్ధీకరణలోనే వాళ్ళు ఒక గిరి గీసుకొని ఆ నియమ నిబంధనల లోపలే ఆ ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తారు, లేదా ఆ కోరికను తీర్చుకోవాలని అనుకుంటారు వాళ్ళు ఆ నియమ నిబంధనల్లోనే. కాబట్టి వాళ్ళని క్రమబద్ధీకరించినటువంటి జీవితాలు. కానీ ఇంకొక జీవితంలో మంగళకరమైనటువంటి ఇంకో జీవితం ఏంటంటే కంప్లీట్ గా వర్ణాశ్రమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు కేవలం ఆత్మస్థితిలో నుంచి ఆత్మస్థాయిలో నుంచి వాళ్ళు అటువైపు ప్రగతి సాధించాలని వాళ్ళు ఒకసారి వర్ణాశ్రమ ధర్మం కూడా వదిలేస్తారు. వాళ్ళు కేవలం కృష్ణుడు పాటించినటువంటి ఆ ధర్మాన్ని ఒక గురువు దశ దిశ నిర్దేశంలో వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉంటుంది. ఈ రెండు క్రమబద్ధీకరించినవి ప్లస్ ఈ రెండు ఎట్లాంటివి అంటే మంగళకర మార్గాలు ఈ రెండు కూడా, ఎందుకంటే శాస్త్రానుసారం భౌతిక ప్రగతిలో ఉన్నారు, భక్తి కోసం ప్రయత్నిస్తున్నారు కృష్ణ భక్తులు, వీళ్ళందరూ కూడా మంగళకర మార్గాల్లో ఉన్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఫలితం ఉంది, భవిష్యత్తులో కొంత ఎదుగుదల ఉంది, భవిష్యత్తులో వాళ్ళు కొంత ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి శాస్త్రానుసారం భౌతిక ప్రగతి సకామ నిష్కామలో ఉండేవాళ్ళు శాస్త్రానుసారం భౌతిక ప్రగతిలో ప్రారంభమై క్రమంగా ముందుకెళ్తారు. ఎవరైతే సకామ భౌతిక ప్రగతిలో ఉంటారో వాళ్ళకి స్వర్గం అయినా వస్తుంది, ఖచ్చితంగా స్వర్గంకి వెళ్తారు. అఫ్కోర్స్ అది ఆనందంలో పోలిస్తే అది అత్యంత నీచమైనటువంటి ఆనందం, బట్ అట్లీస్ట్ గ్యారంటీ ఉంది స్వర్గానికనే వెళ్తారు అని. అయినా నేను చెప్పినట్టుగా ఇది చెప్పుకోదగ్గ మంగళకర మార్గం కాదు, చెప్పుకోదగ్గదేం కాదు, మంగళకరమే కానీ అది హైయెస్ట్ ఆర్డర్ కాదు. ఎందుకంటే మళ్ళీ క్షీణే పుణ్య మత్స్యలోకం విషండి, మళ్ళీ ఒకసారి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఆ స్వర్గలోకం యొక్క ఇదైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకనే మంగళకరమైన కూడా అది చెప్పుకోదగ్గ మంగళకరం కాదు. కానీ అసలైన మంగళకర కార్యక్రమాలు ఏంటి అని అంటే ముక్తి కోసం సాధన లేదా కృష్ణ చైతన్య సాధన, ఇవి నిజమైన మంగళకరం. ఎందుకంటే ఇది శరీరానికి అతీతంగా ఆత్మ సంబంధంలో నుంచి సాధన చేస్తున్నాం మనం. కొంతమంది అష్టాంగ యోగం వైపు ఉండొచ్చు, కొంతమంది జ్ఞాన యోగం వైపు ఉండొచ్చు, లేదా భక్తి యోగం వైపు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మంగళకర కార్యక్రమాలు. ఎందుకంటే వాళ్ళు భౌతిక స్థితిని దాటి ఆలోచిస్తున్నారు, కానీ సకామ నిష్కామ ఉండే వాళ్ళు ఇంకా భౌతిక పరిస్థితుల్ని వాళ్ళు ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఒకటి ఆసక్తి ఉంటుంది, ఇంకోటి ఆసక్తి లేకుండా చేస్తున్నారు. ఈ నిష్కామ కర్మ యోగం చేసిన తర్వాతే వాళ్ళు నెమ్మది వాళ్ళు జ్ఞాన యోగంలోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అది అందుకనే ఒక విధంగా చెప్పాలంటే సకామ నిష్కామ కర్మ యోగాలు ఇంకా చెప్పాలంటే మంగళకరమే అయినప్పటికీ కూడా చెప్పదగ్గవి కాదు, కానీ జ్ఞాన తర్వాత అష్టాంగ తర్వాత భక్తి ఇవి చెప్పుకోదగ్గవి. ఆ చెప్పుకోదగ్గ వాటిలో హయ్యెస్ట్ వచ్చి భక్తి, ఎందుకంటే డైరెక్ట్ గా అది భగవానుడితో డైరెక్ట్ సేవలో సరి భగవంతుడి యొక్క దయా దక్షిణాల మీద పూర్తిగా అది ఆధారపడింది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి కోసం కొన్ని కొన్ని శారీరక ఇబ్బందులు సైతం లెక్క చేయని వారు నిజమైన ఆధ్యాత్మిక వాదులు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం కొన్ని శారీరక ఇబ్బందులు సైతం లెక్క చేయని వారు శారీరక ఇబ్బందులు శారీరక కొన్ని వాతావరణ పరిస్థితులు ఇవన్నీ లెక్క చేయకుండా ఎవరైతే ఉంటారో లెక్క చేయకుండా వాళ్ళ సాధనని నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైనటువంటి కాలం నిర్దిష్టమైన ప్రదేశంలో వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే తెలుసు ఖచ్చితంగా శారీరక ఇబ్బందులు వస్తాయి, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే భౌతిక ప్రకృతి నిరంతరం మారిపోతా ఉంటుంది, వాతావరణం మారిపోతా ఉంటుంది, ప్రజల యొక్క ఆలోచనలు మారిపోతా ఉంటాయి. ఇంత అన్స్టేబుల్ ఫేజ్ లో, అన్స్టేబుల్ అంటే అస్థిరంగా ఉండేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో స్థిరంగా ఉండడం అనేది అంత ఈజీ కాదు. కానీ స్థిరంగా ఉండగలిగితే, స్థిరంగా ఉండాలి అని కృత నిశ్చయంతో కానీ మనం గురువు యొక్క అడుగుజాడల్లో కృష్ణుడు మేము కృష్ణుడు దయతో కానీ మనం కానీ ఉండగలిగితే మాత్రం వాళ్ళు నిజమైనటువంటి ఆధ్యాత్మిక వాళ్ళు అనుకోండి. భౌతిక ప్రపంచం మొత్తం ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది, మారిపోతా ఉంటుంది. ఆ మారడం కూడా మనం ఊహించలేమన్నమాట, ఎప్పుడు ఏం జరగదు మనం చెప్పలేము. కానీ ఇంత అస్థిర వాతావరణంలో కూడా మనం స్థిరంగా ఉండగలిగినప్పుడు ఎవరైనా సరే వాళ్ళు నిజమైన ఆధ్యాత్మిక వాదు. అది అష్టాంగ యోగ విధానం క్రమంగా కృష్ణుడికంలోకి దారితీస్తుంది. ఇదైతే ఏదైతే మన ఈ అష్టాంగ యోగ విధానం అయితే ఉందో క్రమంగా అది కృష్ణుడికి దారి తీయాలి. దారి తీసినప్పుడే ఆ యోగం పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే కృష్ణుడు ప్రతి జీవుడు కృష్ణుడు అంశమని కృష్ణుడే స్వయంగా ప్రకటించాడు. కాబట్టి పరమాత్మతో ఆగిపోకుండా అల్టిమేట్ గా కృష్ణుడి సేవలోకి కానీ వెళ్ళగలిగితే అప్పుడు ఆ అష్టంగ యోగి ఆ పరిపూర్ణ సాధించాడు. భక్తి యోగంలోకి రావడమే అది, ముఖ్యంగా కృష్ణుడు సేవకుడని తను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే తన యొక్క యోగ సాధనకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. కాబట్టి అష్టాంగ యోగం చివరికి అది కృష్ణులకు దారి తీస్తుంది కాబట్టి, దారి తీసడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మంగళకర విధానమే. అష్టాంగ యోగం కూడా ఈ విధానం వినాశనం లేనిది, భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఈ విధానం అష్టాంగ యోగ మార్గం ఏం వినాశనం చెందేది కాదు, ఆ విధానం వినాశనం లేనిది. కానీ ప్రాబ్లం ఏంటంటే కలియుగంలో అందరూ చేయలేదు, అందరూ పాటించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం అష్టాంగ యోగాన్ని అష్టాంగ యోగం మనల్ని క్రమంగా మనం ప్రాక్టీస్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ మిగతా మార్గాలను పక్కన పెట్టి డైరెక్ట్ గా మనం భక్తి మార్గం ముఖ్య కృష్ణలో కానీ వెళ్ళగలిగితే మనకి చాలా చాలా సరళంగా సులభంగా ఈజీగా మనం అత్యుత్తమైన స్థితికి మనం వెళ్ళిపోవచ్చు అనుకో. కాబట్టి మనం ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా వాళ్ళకి వినాశనం ఎప్పటికీ ఉండదు అనమాట. ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. కాబట్టి మంచి చేసేవాడికి చెడు చే పరాజయం కావడానికి అవకాశమే లేదనమాట. సో కాబట్టి మనం గమనిస్తే కృష్ణుడు ఒక ఫస్ట్ మనకు ఒక భరోసా ఇస్తున్నాడు ఇక్కడ. అసలు ఈ ఈ ఈ మార్గాన్ని స్టార్ట్ చేయడమే అసలు శారీరక స్థితి నుంచి నేను ఆత్మని, నేను ఏ కాడికి నేను కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని చేరుకోవడం నా గమ్యం అని ఎవరైతే తలుసుకొని వాళ్ళు అటువైపు అడుగులు వేస్తూ ఉన్నారో అక్కడి నుంచే వాళ్ళకి మంగళకరం స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచే వాళ్ళు చేసే ప్రతి కార్యం, వాళ్ళు వేసే ప్రతి అడుగు వినాశం లేనిది. వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఆనందకరమైనటువంటి భవిష్యత్తుకి వెళ్ళేది. కాబట్టి తాత్కాలికంగా వచ్చే కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల, తాత్కాలికంగా వచ్చే చిన్న చిన్న కష్టాలు, కొన్ని కొన్ని ఇబ్బందులు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ఎక్కువ ప్రాముఖ్యత చేసి దానికి అనవసరంగా దాన్ని ఎక్కువ మన మనసులోకి తీసేసుకొని గందరగోళం పడి దయచేసి మనం కృష్ణుడి యొక్క నామస్మరణ, కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ కథ మనం వదలడానికి లేదు, వదలడానికి అస్సలు లేనే లేదన్నమాట. ఎందుకంటే ఇలాంటి తుఫాన్లు, ఇలాంటి ఇబ్బందులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి మన జీవితంలో. మన శరీరం వదిలేదాకా వస్తూనే ఉంటాయి. కానీ మన భక్తుల సాంగత్యంలో ఉండి ఒకరినొకరు మన ప్రేరణ తీసుకుంటూ మనం మన తప్పుల్ని మనం సవరించుకుంటూ ఏదో ఒక విధంగా అందరూ కలిసికట్టుగా ఒకరొక చేతులు పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఎన్ని పెద్ద అలలు వచ్చినా, ఎన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం మన ప్రగతి మాత్రం మన ప్రగతికి ఎటువంటి ఇబ్బంది రాదు. పైగా ఇది కృష్ణుడు స్వయంగా ఆయన నిర్దేశించినటువంటి కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క అభయహస్తం గురువు యొక్క దయ మన మీద ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఈ మార్గంలో మన అడుగులు వేసుకుంటూ వెళ్తూ ద మూమెంట్ మనం వదిలేసాము అని అంటే ద మూమెంట్ ఏదో చిన్న చిన్నగా ఇబ్బందులు వచ్చో చిన్న చిన్న కష్టాలు వచ్చి మనం అక్కడ మనం ఇదైపోయి మనం వదిలేసాము అనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ మన పాత స్వభావాలు మళ్ళీ మన పాత ఆలోచనలు మళ్ళీ అవన్నీ మళ్ళీ వచ్చి మనల్ని అంటుకుంటాయి అనమాట, మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. కాబట్టి అడుగు వేసేసాము, చాలా అడుగులు ముందుకు వేసేసాము, ఇంక మనం అటు వెళ్ళిపోవాలి, ఇంకంటే మళ్ళీ అటు ఆగిపోవడం జరగకూడదు, ఆ నుంచి మళ్ళీ వెనక్కి రావడం జరగదు. నిండగా నిండా మృగడికి లోతే ఇబ్బంది ఏముంది చలే ఉంది అంటారు కదా, అట్లాగా నిండా మునిగిపోతే ఆడే చలే ఉంటుంది, కొద్దిసేపు ఆలోచిస్తే అదే మనకి వేడైపోతుంది, అక్కడ ఒక మెకానిజం వస్తుంది మనం ఎట్లా అక్కడ సర్వైవ్ అవ్వాలని. అట్లానే ముందుకు అడుగు వేస్తా ఉంటే అడుగు చేస్తుంటే భగవంతుడు మన మన దారిలో మనకి మనల్ని సరి చేసేదానికి ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఎంతో జన్మలు ఎన్నో జన్మల తర్వాత జీవుడు ఈ సాధనలోకి వచ్చాడు, ఈ సాధన పట్టుకుంటున్నాడు, ఈ ప్రయాణం చేస్తున్నాడు, కాబట్టి కృష్ణుడు కూడా బాధ్యత తీసుకుంటాడు అనమాట ఎట్లా గడ్డెక్కించాలా. కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కృష్ణ మీద నమ్ముకుంటే ప్రభుపాద మీద మనం నమ్ముకుంటూ మన సాధనని మన సేవను మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తుంటే సీరియస్ గా తీసుకుని మనం ముందుకు వెళ్తుంటే డెఫినెట్ గా ఇవన్నిటినీ రాబోయేటువంటి ఎటువంటి మన జీవితం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే కృష్ణ షూర్ గా కృష్ణుడు గారిని మనల్ని కాపాడుతాడు, మనకు గుర్తుగా అడుగు పెట్టినట్టుగా ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. టైం అయిపోయింది, సో ఎవరికి ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అందుకే నేను చెప్పాను ఈరోజు కొంచెం శ్లోకం కొంచెం భాష్యం పెద్దది టైం పడుతుంది, ఒక శ్లోకానికి సరిపోతుందేమో అనుకున్నాను. ఎవరికి ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. జగత్ గురు శివ ఇష్టం ఎవరైనా
హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ
వినిపిస్తున్నా ప్రభు?
వినిపిస్తాను.
చాలా బాగుంది ప్రభు, క్లియర్ అయింది. కానీ చిన్న డౌట్ ప్రభు, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి మన వర్ణాశ్రమ ధర్మాలు కూడా వదిలేసినా పర్వాలేదు అన్నారు కదా. ఇప్పుడు కొన్ని మనం వర్ణాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ విషయం కొన్ని బాధ్యతలు మీరు చెప్పిన తర్వాత ఇంకా చేయాలని ఉంది. అప్పుడు ఎట్లా మేము చాలా కన్ఫ్యూజన్ లో బాధగా
ఉండే పాయింట్ ఏంటంటే అమ్మా, నిజంగా అంత నమ్మకం ఉందా కృష్ణుడు నా జీవితం చూసుకోగలుగుతాడు పెళ్లి చేస్తాడు అని? అంత నమ్మకం అంత నమ్మకంగా ఉంటే మీరు అన్ని వదిలేయచ్చు.
ఓకే,
అంత నమ్మకం మీకు ఉంటే
నమ్మకం ప్రభు,
అంత నమ్మకం అంటే ఇక్కడ ప్రాబ్లం ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను నమ్మేదానికి మీరు నమ్మేదానికి తేడా వస్తుంది, అర్థమైందా? అంటే ఇది ఎవరి మీద మనం ఫోర్స్ చేయలేము ఇది, కానీ ఎవరెవరి జీవితాల్లో వాళ్ళ కృష్ణుడి మీద ఎంత నమ్మకం ఉందో, ఎస్ కృష్ణుడు నాది మొత్తం చూసుకోగలుగుతాడు, ఒకవేళ చూసుకోకపోయినా సరే నేను వెనకాల మళ్ళీ తిరిగి నిలుపుకోను, ఏ కాడికి తీసుకుంటాడు ఏ కాడికి చేస్తాడు, టైం పట్టినా పర్వాలేదు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టచ్చు, అది కృష్ణుడి మీద అంత భారం వేయగలిగి మనం ఒకవేళ మనం రేపు ఇస్కాన్ లో జాయిన్ అయినా ఇస్కాన్ ఆశ్రమంలోకి వెళ్ళి వచ్చినా సరే అక్కడ పూర్తిగా 24 గంటలు కృష్ణుడు నిమగ్నం అవ్వగలిగి టైం వేస్ట్ చేయకుండా అలాంటి స్థితికి మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడే మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. అంటే వర్ణాశ్రమంతో బాధ్యత వదిలేసి ఆడికి వెళ్ళడం. కానీ మనకి అంటే జనరల్ గా అందరికి అంత నమ్మకం రాదు ఆ స్థాయిలో. అందుకనే మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న బాధ్యతలు నిర్వర్తించుకుంటూ అట్ ద సేమ్ టైం అవకాశం వచ్చిన వల్ల మన సాధన సేవ చేసుకుంటూ ప్రస్తుతానికి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి. కాబట్టి చాలా సందర్భాల్లో మనకి ఊపిలో వెళ్ళిపోతుంటాం మనం ఒక్కోసారి చూద్దాం. కానీ యాక్చువల్గా అది అంత ఇంకా అంత ఆ స్థాయి మెచ్యూరిటీ ఇంకా రాలే, యాక్చువల్గా పరిపక్వత ఇంకా రాలా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ వర్ణాశ్రమ బాధ్యత వదిలేసి వస్తే. దాని వల్ల వచ్చేటువంటి పర్యావాసం కూడా మనమే మనమే దాన్ని అనుభవించాలి. సమాజం 100 రకాలుగా అంటుంటది, గందరగోళంగా ఉంటది, ఇట్టలు ఉంటది, ఎని మన తట్టుకునే అంత స్వభావం మన దగ్గర ఉందా, దాన్ని ఎదుర్కొనేటువంటి ఇది మన దగ్గర ఉందా,
బాధ్యత లేకపోతే ఇంకా ఎన్నైనా ఫేస్ చేయాలి.
అట్లా అదే నేను చెప్పేది అనమాట. నేను చెప్పేది ఏంటంటే కృష్ణ ఖచ్చితంగా ఆ స్థితిలో మనకు అంత నమ్మకం ఉంటే డెఫినెట్ గా వదిలేస్తే మనకేం పాపం రాదు. కాబట్టి మనమే మనం ఆ స్థాయిలో ఇంకా అంత మనం రాటు తేలలేదు ఇంకా. కాబట్టే మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకొని పోతాం మనం. మీకు ఒక మీకు ఏ రోజైతే ఆ పరిపక్వత వచ్చి ఒక విధంగా చెప్పాలంటే గురువు మీ సాధన బట్టి మీరు మీ మనసుతో బట్టి చెప్పగలుగుతాడు ఇంక వదిలేయమ్మా అంటాడు. ఒకవేళ ఆయన వదలమని చెప్పలేదు అని అంటే దాన్ని ఇంకా కొంత జర్నీ మనం ముందుకెళ్ళి, ఎందుకంటే ఉన్న మీరు తట్టుకోలేరు అక్కడికి వచ్చినా కూడా. సో అది పాయింట్ అనమాట ఇక్కడ. ఓకేనా, క్లియరా? ఎస్ మాతాజీ, జ్యోతమ్మ.
హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ
ప్రభు. ప్రభు మీరు చెప్పినట్టు క్రమానుగత లైఫ్ స్టైల్, క్రమరహిత అని చెప్పినప్పుడు సకర్మ వికర్మ అకర్మలుగా తీసుకోవచ్చు కదా ప్రభు. అవి సకర్మ వికర్మ అకర్మ,
ఓకే,
అవి నాకు అలా గుర్తొచ్చాయి, అవి అప్లై అవుతాయని.
ఎస్, ఇక్కడ అకర్మ అకర్మ అకర్మతో చేసేవాళ్ళు, అకర్మతో చేసేవాళ్ళకి సుకర్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సుకర్మ మాత్రమే చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా సుకర్మలో ఉంటాం గ్యారంటీ లేదు. ఎప్పుడైనా వికర్మ కూడా చేసే అవకాశం వచ్చేస్తుంది. కాబట్టి అకర్మలో ఉండగలిగి, అకర్మలో స్టేబుల్ అవ్వగలిగితే, స్టాండర్డ్ అవ్వగలిగితే